We've been studying through the Bible and we started in Genesis many sessions ago.
మనము బైబిల్ను అధ్యయనం చేస్తున్నాం. కొద్ది కాలం క్రితం ఆది కాండంతో ప్రారంభించాం.
Now we have reached the last book of the Bible, Revelation.
మనం ఇప్పుడు బైబిల్లోని చివరి పుస్తకం దగ్గరికి వచ్చాం, అదే ప్రకటన గ్రంథం.
This is a book which many Christians don't read.
ఈ పుస్తకాన్ని అనేక మంది క్రైస్తవులు చదవరు.
Because they feel they can't understand it.
ఎందుకంటే ఇది మాకు అర్థం కాదులే అని వాళ్ళు భావిస్తూ ఉంటారు.
But this is the one book that describes the final defeat of Satan, and I'm sure that Satan doesn't want people to read that.
కానీ అపవాది యొక్క అంతిమ ఓటం గురించి ఈ పుస్తకంలోనే వ్రాయబడి ఉంది, కాబట్టి ఈ పుస్తకాన్ని అనేక మంది ప్రజలు చదవకుండా అపవాది చేస్తూ ఉంటాడు.
And even if we don't understand everything,
ఒకవేళ ఇందులో రాసిన ప్రతి విషయము మనకు అర్థం కాకపోయినప్పటికీ,
we can still be benefited from this book if we read it.
ఈ పుస్తకాన్ని చదివినట్లయితే మనకు ప్రయోజనకరంగానే ఉంటుంది.
Because it doesn't say here in verse 3, blessed is the one who understands, but the one who reads and obeys what's written here.
ఈ పుస్తకాన్ని ఎవరైతే చదువుతారో, చదివి దాన్ని గైకొంటారో వారు ధన్యులని రాయబడి ఉంది. కానీ ఈ పుస్తకం ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ధన్యులని రాయబడలేదు. మూడవ వచనము,
whatever you find in here to obey, that is more important than whether you understand.
నువ్వు విధేయత చూపించడానికి ఏదైతే కనుగొంటావో అదే ముఖ్యం, కానీ దాన్ని అర్థం చేసుకోవటం అంత ప్రాముఖ్యమైనది కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ కాల్డ్ ఎ రివెలేషన్.
మొట్టమొదట ఇది ప్రత్యక్షత అని పిలువబడింది.
రివెలేషన్ ఇస్ లైక్ ఎన్ అన్వేలింగ్.
ప్రత్యక్షత అంటే ముసుగు తీయుట.
యు సీ వాట్ ఇస్ బిహైండ్ ద కర్టెన్.
ఆ ముసుగు వెనక ఏముందో చూడటానికి.
అండ్ ఇట్స్ నాట్ ఎ రివెలేషన్ ఆఫ్ ద ఫ్యూచర్.
ఇది భవిష్యత్తును గురించిన ప్రత్యక్షత కాదు.
First line says it's a revelation of Jesus Christ.
మొదటి వచనంలో చెప్పబడింది ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రత్యక్షత.
So it's primarily a revelation of Jesus Christ.
కాబట్టి ఇది ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రత్యక్షత.
God gave him to show to his bond servants.
తన దాసునికి చూపించుటకు దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత.
So it's an unveiling of Christ and his kingdom.
ఇది క్రీస్తు మరియు తన రాజ్యమును ప్రత్యక్షపరచుట.
చాప్టర్ 1 ఇస్ ఎన్ అన్వేలింగ్ ఆఫ్ క్రైస్ట్ హింసెల్ఫ్.
ఒకటవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రత్యక్షత.
చాప్టర్ 2 అండ్ 3 ఇస్ ఎన్ అన్వేలింగ్ ఆఫ్ ది కండిషన్ ఆఫ్ ద చర్చెస్ ఇన్ దోస్ డేస్.
రెండు మూడు అధ్యాయాల్లో ఆ దినముల్లో సంఘముల గురించిన పరిస్థితిని బయలుపరచుట.
చాప్టర్ 4-22 ఇస్ ఎన్ అన్వేలింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ కింగ్డమ్.
4-22 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువును గురించి మరియు ఆయన రాజ్యమును గురించిన ప్రత్యక్షత.
అండ్ హియర్ ఇట్ సేస్ దట్ గాడ్ ఇస్ గివెన్ ఇట్ టు హిమ్ టు షో టు హిస్ బాండ్ సర్వెంట్స్ ఆర్ స్లేవ్స్.
ఇక్కడ చెప్పబడింది యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత.
అండ్ ద కరెక్ట్ వర్డ్ హియర్ ఇస్ స్లేవ్స్, దోస్ హూ హావ్ గివెన్ దెంసెల్వ్స్ టోటలీ టు క్రైస్ట్.
ఇక్కడ సరైన పదము బానిసలు, ఎవరైతే దేవునికి తమ సమస్తమును ఇచ్చుకుంటారో.
ఎ స్లేవ్ ఇస్ వన్ హూ హస్ గాట్ నో రైట్ ఆన్ హిస్ లైఫ్.
ఒక బానిసకు తన జీవితం మీద ఎటువంటి హక్కు ఉండదు.
క్రైస్ట్ హస్ గాట్ అబ్సల్యూట్ రైట్ ఓవర్ ఎ స్లేవ్స్ లైఫ్.
ఒక బానిస జీవితం మీద యేసుక్రీస్తు ప్రభువుకే సర్వాధికారాలు ఉంటాయి.
He says, whatever Lord you want me to do, I'll do. Whatever you, wherever you want me to go, I go.
Prabhu, నేను నేమ్ చేయమంటే చేస్తాను, నేను నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్తాను.
If you have that attitude, you will understand revelation better than anybody else.
నీవు అటువంటి వైఖరిని కలిగి ఉన్నట్లయితే మరెవరికంటే కూడా ఎక్కువగా ప్రకటన గ్రంథం నీకు బాగా అర్థమవుతుంది.
And we read here that Jesus Christ is called the ruler, verse 5, of the kings of the earth.
ఇక్కడ 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు భూపతులకు అధిపతిగా పిలువబడ్డాడు.
It's very important to get that revelation of Christ before we go into the book of Revelation and see what the kings of the earth do.
మనం ప్రకటన గ్రంథంలోనికి వెళ్లి ఈ భూపతులు ఏం చేస్తారో చూసేదానికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభును గురించిన ఈ ప్రత్యక్షత మనం తెలుసుకోవటం ఎంతో ముఖ్యం.
He's got all authority in heaven and earth.
ఆయన ఈ భూమి మీదను మరియు పరలోకములను సర్వాధికారములు కలిగి ఉన్నాడు.
He's conquered death.
ఆయన మరణమును జయించాడు.
Called the first born of the dead.
మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేచాడు.
The first one to conquer death.
మరణమును జయించిన మొదటివాడు.
And above all, he is one who loves us and has released us from our sins by his blood.
వీటన్నింటికి పైగా కూడా మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడు.
And John describes himself in verse 9 as a brother and fellow partaker of this tribulation.
యోహాను తన గురించి తాను 9వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను.
John is the senior most apostle యూ ఓన్లీ లివింగ్ వన్ అమంగ్ ద 12 నౌ.
యోహాను ఎంతో అనుభవం కలిగిన అపోస్తలుడు మరియు 12 మంది అపోస్తలుల్లో కూడా ఈ సమయానికి జీవిస్తూ ఉన్న అపోస్తలుడు. మిగిలిన వారందరూ చనిపోయారు. అందులో అనేక మంది దీనికంటే ముందుగా 20 సంవత్సరాల క్రితమే చనిపోయారు. అతడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అయినా కూడా తను తాను సహోదరుడు అని పిలుచుకుంటున్నాడు. పోపునైనా యోహాన్ను అని చెప్పట్లేదు. లేక బిషప్ నైన్ యోహాన్ అని చెప్పట్లేదు. లేక ఆర్చ్ బిషప్ అని చెప్పలేదు.
రెవరెండ్ జాన్,
రెవరెండ్ యోహాను అని పిలుచుకోలేదు. లేదు,
యోర్ బ్రదర్,
మీ సహోదరుడును.
జీసస్ టోల్డ్ హిస్ డిసైపుల్స్ కాల్ యువర్సెల్ఫ్ బ్రదర్స్. జాన్ ఒబేయ్డ్ ఇట్ టిల్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్.
మిమ్మల్ని మీరు సహోదరులు అని పిలుచుకోండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. తన జీవితాంతం కూడా యోహాను దానికి విధేయ చూపించాడు.
అండ్ ఆల్సో ఎ ఫెలో పార్టేకర్ ఇన్ ద ట్రిబులేషన్.
మరియు యేసును బట్టి కలుగు శ్రమలోను పాలివాడను.
హీ కుడ్ నాట్ రైట్ అబౌట్ పర్సిక్యూషన్ ఇఫ్ హీ హడ్ నాట్ గాన్ త్రూ ఇట్ హింసెల్ఫ్.
ఒకవేళ ఆయన శ్రమలో గుండా వెళ్లకుండా ఉన్నట్లయితే శ్రమల గురించి ఆయన రాయడం.
హీ హింసెల్ఫ్ వాస్ ఎగ్జైల్డ్ టు ది ఐల్ ఆఫ్ పాట్మాస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్.
దేవుని వాక్యం నిమిత్తము మరియు యేసుక్రీస్తు ప్రభువును గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాస్ ద్వీపము ఆయనే చెరపట్టబడిపోయాడు.
అండ్ హీ సేస్ హీ వాస్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే అండ్ హీ హర్డ్ ఎ లౌడ్ వాయిస్ లైక్ ద సౌండ్ ఆఫ్ ఎ ట్రంపెట్.
ఆయన చెప్తున్నాడు, ప్రభు దినమందు ఆత్మవశి ఉన్నాయి ఉండగా బురద్వనం వంటి గొప్ప స్వరము నేను వింటిని.
సమ్ పీపుల్ సే దట్ దే కాంట్ హియర్ ద లార్డ్ స్పీకింగ్.
కొంతమంది చెప్తారు ప్రభు మాట్లాడేది మేము వినలేకపోతున్నామని.
బట్ వీ కాంట్ హియర్ ఎనీథింగ్ ఇఫ్ వి ఆర్ నాట్ ట్యూన్ టు దట్ ఫ్రీక్వెన్సీ.
ఆ ఫ్రీక్వెన్సీకి సరిపోయేటట్లు మనం లేనట్లయితే మనం ఏది కూడా వినలేము.
సీ రైట్ నౌ ఇన్ దిస్ రూమ్ దేర్ ఆర్ మెనీ సౌండ్స్.
ప్రస్తుతానికి గదిలో అనేక శబ్దాలు ఉన్నాయి.
యు కాంట్ హియర్ ఆల్ ఆఫ్ దెం.
వాటన్నింటినీ మనం వినలేం.
వే యు ఆర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్.
కానీ వర్తమానాన్ని మీరు వింటున్నారు.
యు ఆర్ లిస్నింగ్ టు ఇట్ బికాజ్ యు హావ్ ట్యూన్ టు దిస్ ఫ్రీక్వెన్సీ.
ఈ వర్తమానాన్ని మీరు వింటున్నారు ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీకి తగినట్లుగా మీరు ఉన్నారు.
ఇఫ్ యు చేంజ్ ద ఛానల్ యు విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఇట్.
ఒకవేళ ఛానల్ మార్చుకుంటే దీన్ని మీరు వినలేరు.
సో వీ హ్యావ్ టు బి ట్యూన్డ్ టు ద లార్డ్స్ ఫ్రీక్వెన్సీ టు బి ఏబుల్ టు హియర్ హిస్ వాయిస్.
కాబట్టి ప్రభు యొక్క స్వరం వినాలంటే ఆయన యొక్క ఫ్రీక్వెన్సీకి తగినట్లుగా మనం మార్చుకోవాలి.
అండ్ వెన్ వీ ఆర్ ట్యూన్డ్ ఇట్ కెన్ బి వెరీ క్లియర్.
ఎప్పుడైతే దానికి తగినట్లుగా మనం మార్చుకుంటామో అప్పుడు ఎంతో స్పష్టంగా ఉంటుంది.
జస్ట్ లైక్ యు ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ వెరీ క్లియర్.
ఎంతో స్పష్టంగా ఈ వర్తమానాన్ని మీరు వినగలుగుతున్నట్లుగా.
సో we should never say that God is not speaking. It's better to say we are not tuned to listen.
దేవుడు మాట్లాడలేదని ఎప్పుడు చెప్పవద్దు. దేవుడు మాట్లాడేదానికి అనుగుణంగా నన్ను నేను మార్చుకోలేదు అని చెప్పడం మంచిది.
When he saw Jesus fell at his feet as a dead man.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును చూశాడో చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోయాడు.
He was the one who leaned upon Jesus breast at the last supper.
చివరి ప్రభురాత్రి భోజనములో ప్రభు యొక్క రొమ్ముని ఆనుకున్న వ్యక్తి అన్న.
But when he sees the Lord, he falls like a dead man.
కానీ ఆయన ప్రభువును చూసిన తర్వాత చచ్చిన వాని వలె పడిపోయాడు.
17వ వచనము. That is always what happens when we have really seen the Lord.
నిజముగా మనం ప్రభువుని చూసినప్పుడు అలా విధంగా జరుగుతుంది.
We become nothing.
మనము మన దృష్టికి అల్పులుగా కనపడతాం.
Fall on our face.
మనము సాగిలపడి.
And it says here that Jesus laid his right hand on him and raised him up.
మరియు ఇక్కడ చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభు తన కుడి చేతిని ఆయన మీద ఉంచి యోహాను పైకి లేవనెత్తాడు.
జీసస్ నెవర్ పుషెస్ పీపుల్ డౌన్.
యేసుక్రీస్తు ప్రభు ప్రజలను ఎప్పుడు క్రిందకు నెట్టలేదు.
హీ ఆల్వేస్ లిఫ్ట్స్ పీపుల్ అప్.
ఆయన ఎప్పుడు ప్రజలను పైకి లేవనెత్తాడు.
వెన్ యు సీ పీపుల్ బీయింగ్ పుష్డ్ డౌన్ టుడే.
ఈనాడు ప్రజలు క్రిందకు నెట్టబడటాన్ని మనం చూసినప్పుడు
జీసస్
ఆయన యేసు కాదు.
వి హావ్ సీన్ డీమన్స్ కాస్ట్ పీపుల్ డౌన్.
దయ్యములు ప్రజలను క్రిందకు నెట్టవేసినట్లుగా మనం చూస్తాం.
అండ్ ది అదర్ థింగ్ ఇస్
ఇంకొక విషయం ఏమిటంటే
వెన్ ఎవర్ పీపుల్ వర్షిప్ God or Jesus, they always fell with their face forward towards him.
ప్రజలు దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించినా కూడా వారు సాగిలపడి తమ ముఖమును క్రిందకు పెట్టుకునేవారు.
That is a mark of respect and worship.
అది ఆరాధనకు మరియు గౌరవమునకు గుర్తుగా ఉంటుంది.
Everybody knows that showing the feet to somebody is an insult.
మనందరికీ తెలుసు ఎవరి వైపైనా కాళ్ళు చూపించినట్లయితే అది వారిని అవమానించినట్లు అవుతుంది.
And that is where the devil has a big laugh at all these people insulting God like that.
ప్రజలు దేవుణ్ణి ఆ విధంగా అవమానపరుస్తున్నప్పుడు సైతాను పెద్దగా నవ్వుతూ ఉంటాడు.
In chapter 1 verse 19 we see the threefold division of this book.
ఒకటో అధ్యాయం 19వ వచనంలో ఈ పుస్తకమును మూడు భాగములుగా విభజించినట్లు మనం చూస్తాం.
అండ్ దట్ ఇస్ ద థింగ్స్ విచ్ యు హావ్ సీన్, ద థింగ్స్ విచ్ ఆర్, అండ్ ద థింగ్స్ విచ్ షల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్.
నీవు చూచిన సంగతులు, ఉన్న సంగతులు, కలగబోవు సంగతులు.
అండ్ దెన్ విల్ కమ్ టు దట్ ఇన్ ద మోమెంట్.
కొద్ది సమయంలో వాటి యద్దకు మనం వస్తాం.
అండ్ ద సెవెన్ ల్యాంప్ స్టాండ్స్ దట్ జాన్ సా ఇస్ అ పిక్చర్ ఆఫ్ ద సెవెన్ చర్చెస్.
యోహాను చూసిన ఏడు దీపస్తంభములు ఏడు సంఘములకు సాదృశ్యంగా ఉన్నాయి.
హి సా జీసస్ స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సెవెన్ ల్యాంప్ స్టాండ్.
ఆ ఏడు దీపస్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రభు నిలబడినట్లుగా యోహాను చూశాడు.
ఇన్ వర్స్ 13
13వ వచనము.
బట్ ఈచ్ ల్యాంప్ స్టాండ్ వాస్ సెపరేట్.
ప్రతి దీపస్తంభము కూడా ప్రత్యేకమైనది.
షోయింగ్ దట్ ఈచ్ చర్చ్ ఇస్ ఇండిపెండెంట్.
ఇది మనకేం సూచిస్తుందంటే ప్రతి స్థానిక సంఘము కూడా స్వతంత్రమైనది.
అండ్ ద లార్డ్ సేస్ టు జాన్ డోంట్ బి అఫ్రేడ్.
ప్రభు యోహాన్తో చెప్తున్నాడు భయపడవద్దు.
ఐ హావ్ ద కీస్ ఆఫ్ డెత్ అండ్ హేడీస్.
మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నవి.
అండ్ ద లార్డ్ టెల్స్ హిమ్ టు సెండ్ ఎ మెసేజ్ టు ది ఎల్డర్స్ ఆఫ్ ద సెవెన్ చర్చెస్.
ఏడు సంఘముల యొక్క దూతలకు వర్తమానం పంపించమని ప్రభు యోహాన్తో చెప్పాడు.
అండ్ యాస్ వి లుక్ త్రూ దీస్ సెవెన్ చర్చెస్ వి ఫైండ్ ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ వెరీ బ్యాక్స్లైడెన్ కండిషన్.
మనం ఏడు సంఘముల యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు అందులో ఐదు సంఘముల యొక్క పరిస్థితి ఎంతో దిగజారిపోయింది.
టూ ఆఫ్ దెమ్ వర్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
అందులో రెండు సంఘముల పరిస్థితి బాగానే ఉంది.
వన్ బెటర్ దెన్ ది అదర్.
ఒకటి మరొక దానికంటే శ్రేష్టంగానే ఉంది.
సో లెట్స్ లుక్ అట్ ద మెసేజెస్ టు ది సెవెన్ చర్చెస్.
కాబట్టి ఈ ఏడు సంఘములకు పంపిన వర్తమానాన్ని మనం చూద్దాం.
ద లెటర్స్ వర్ సెంట్ టు ది మెసెంజర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద చర్చెస్.
ప్రతి సంఘములో ఉన్న దూతకు వర్తమానం పంపించబడింది.
ఈచ్ చర్చ్ హ్యాడ్ ఎల్డర్స్.
ప్రతి సంఘములో కూడా సంఘ పెద్దలుంటారు.
వన్ ఆఫ్ ది ఎల్డర్స్ వాస్ ద మెసెంజర్.
అందులో ఒక పెద్ద దూతగా ఉంటాడు.
That is the one who probably brought God's word.
బహుశా ప్రధానంగా దేవుని వాక్యాన్ని బోధించేవాడై ఉంటాడు.
And the message to the elder is also the message to the church.
ఏదైతే సంఘ పెద్దకు వర్తమానం పంపించబడిందో అది సంఘమునకు కూడా.
Showing that the spiritual state of the elder determines the spiritual state of that church.
అది మనకేం సూచిస్తుందంటే సంఘ పెద్ద యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటుందో సంఘము యొక్క ఆత్మీయ స్థితి కూడా అదే విధంగా ఉంటుంది.
సో if the elder was a whole hearted brother, the church became whole hearted.
ఆ సంఘ పెద్ద పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడిస్తూ ఉన్నట్లయితే ఆ సంఘంలోని వారు కూడా ప్రభువును పూర్ణ హృదయంతో వెంబడిస్తూ ఉంటారు.
The elder was a compromiser, then the church became compromised.
సంఘ పెద్ద రాజీ పడుతూ ఉన్నట్లయితే సంఘం కూడా రాజీ పడుతూ ఉంటుంది.
Here it says, first of all, the message to the messenger, the church in Ephesus.
ఇక్కడ మొట్టమొదట ఎఫెసి సంఘపు దూతకు వర్తమానం పంపించబడింది.
Message that he conveyed there to him.
అతనికి చేరవేసిన వర్తమానం ఏంటి ఇక్కడ?
First of all, the Lord appreciates all the good things that he has done.
మొట్టమొదట తాను చేసిన మంచి పనులన్నిటిని ప్రభు అభినందిస్తున్నాడు.
He says, I know that your deeds and your toil and your perseverance and all that.
నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును.
Many good things.
అనేక మంచి విషయాలు.
You expose false apostles.
అపోస్తలులు కాకే తమ అపోస్తలమని చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొన్నావు.
But I have something against you. You have left your first love.
ఐననూ నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి.
Even where there's something wrong in a church, the Lord still appreciates what is good first.
ఆ సంఘములో తప్పులు ఉన్నప్పటికీ ఆ సంఘములో ఏదైతే మంచి ఉందో మొట్టమొదట ప్రభు ఆ మంచిని అభినందిస్తూ ఉన్నాడు.
Here was a good church, very active, with a lot of activity, but it had lost its first love.
ఇక్కడ ఎంతో మంచి సంఘం ఉంది, ఎంతో ఆ సంఘం ద్వారా పని జరుగుతుంది, అయినా కూడా ఆ సంఘము తన మొదటి ప్రేమను విడిచిపెట్టింది.
దిస్ ఇస్ ద బిగ్ డేంజర్ వి ఫేస్ as క్రిస్టియన్ వర్కర్స్ అండ్ ఇన్ చర్చెస్.
క్రైస్తవ పనివారముగా మరియు సంఘములో మనం ఎదుర్కొనే ప్రమాదం ఇది.
వి కెన్ సర్వ్ అండ్ సర్వ్ అండ్ సర్వ్ అండ్ లూజ్ ఆర్ ఇనిషియల్ డివోషన్ ఫర్ క్రైస్ట్.
మనం సేవ చేస్తూ ఏదైతే మొట్టమొదట మనం దేవుని యొక్క భక్తిని కలిగి ఉన్నామో దాన్ని మనం కోల్పోవచ్చు.
Just like a husband and wife may have been very much in love for each other when they first got married.
Bharya bartalu varu vivaham cheskunna modati rojullo ento premaga undevaru.
And everything a wife does for her husband is out of love.
Bartha kosam chese prati pani ni kuda bharya premanu batti chestundi.
You go to that home 20 years later and the wife is still working, doing many things, but the love is gone.
20 samvatsaral tarvata aa intiki manam vellinatlayite bharya inka panulu chestune untundi kani tana modati premanu kolipothundi.
That is what happened to this church.
Ade ee sanghaniki jarigindi
that they were still serving the Lord.
Var inka prabhu ni sevisthune unnaru.
that initial devotion to Christ had gone.
కానీ క్రీస్తు యేళ్ల వారు కలిగిన మొట్టమొదటి భక్తిని ప్రేమను వాళ్ళు కోల్పోయారు.
Is this a serious thing or an unimportant thing?
ఇది తీవ్రమైన విషయమా లేక అంత ముఖ్యమైనది కాదా?
In fact, it is so important that the Lord said, if you don't set it right, I'll have to come and remove the lampstand from your midst.
నిజానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభు చెప్పారు, నువ్వు ఈ విషయంలో సరి చేసుకున్నట్లయితే నీ దీపస్తంభం నేను యొద్ద నుండి తీసివేస్తానని.
Losing our first love is a very, very serious thing.
మొదటి ప్రేమను కోల్పోవటం ఎంతో ఎంతో తీవ్రమైన విషయం.
And in the church, the Lord speaks to the overcomers.
Sangamalo devudu jayinchu varto maatladutunnadu.
Verse 7. That some of you may overcome this spirit and be devoted to me.
Eda vachanam, meelo kontha mandi aatmanu jayinchagalaru, na ella bhakti kaligi unnaru.
Those who have such a ear to hear, let him hear what the Spirit is saying.
Aatma cheptunna maata chevigalavadu vinnugaaka.
The message to the second church.
Rendava sangamunaku pampinchina vartamanamu.
For a church in Smyrna.
స్మరణలో ఉన్న సంఘము.
This is a good church.
ఇది మంచి సంఘము.
Nothing that the Lord has to criticize there.
అక్కడ ప్రభు విమర్శించడానికి ఏమీ లేదు.
They were a poor church.
అది పేద సంఘము.
They were a suffering church.
అది శ్రమలను అనుభవిస్తున్న సంఘము.
And there were people who were persecuting them, the Jewish people.
మరియు వారిని హింసిస్తున్న వారు ఉన్నారు.
And the Lord calls them a synagogue of Satan, verse 9.
సాతాను సమాజపు వారు అని యేసుక్రీస్తు ప్రభు దాన్ని పిలుస్తున్నారు. 9వ వచనం.
And he tells them, he warns them in advance that the devil will cast some of you into prison.
అపవాది మీలో కొంతమందిని చెరలో వేయించబోతున్నాడని ముందుగానే హెచ్చరిస్తున్నాడు.
Does a defeated Satan have power to put God's children into prison?
ఓడిపోయిన సైతాను దేవుని బిడ్డలను చెరసాల్లో వేయించుటకు శక్తి కలిగి ఉన్నాడా?
This verse definitely says yes.
ఈ వచనము అవుననే చెప్తుంది.
But not without God's permission.
కానీ దేవుని అనుమతి లేకుండా అయితే కాదు.
Job is the first book written in the Bible.
బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పుస్తకం యోబు గ్రంథం.
Even before Genesis.
ఆదికాండం కంటే కూడా ముందుగా.
In the first chapter of that book we read the devil cannot touch any of God's children without taking permission from God.
ఆ గ్రంథంలోనే మొట్టమొదటి అధ్యాయంలోనే మనం చదువుతాం దేవుని అనుమతి లేకుండా సైతాను దేవుని బిడ్డలను ముట్టుకోలేడని.
So it's definitely with God's permission that the devil allows these that the devil is permitted to put these people in prison.
కాబట్టి ఖచ్చితంగా దేవుని అనుమతితోనే అపవాది ఈ బిడ్డలను చెరసల్లో వేయించబోతున్నాడు.
From the book of Job we see go to God and say, can I put some of these people in Smyrna in prison?
యోబు గ్రంథంలో మనం చూసినట్లుగా సైతాను దేవుని దగ్గరికి వెళ్లి స్మరణలో ఉన్న కొంతమంది నేను చెరసల్లో వేయించవచ్చా అని అనుమతి అడుగుంటాడు.
God says yes.
సరే అని ప్రభు చెప్పుంటాడు.
Can I give them some tribulation?
నేను వారిని శ్రమంలో గుండా తీసుకెళ్లొచ్చా?
Yes, but only for 10 days.
తీసుకెళ్లొచ్చు కానీ కేవలం 10 రోజులే.
So that's all. After that the devil has to move out.
అంతే, దాని తర్వాత అపవాది బయటకు వెళ్లిపోవాలి.
So why does God allow it?
కాబట్టి దేవుడు ఎందుకు అనుమతించాడు?
So that you may be tested, it says in verse 10.
తద్వారా మనం పరీక్షించబడటకు 10వ వచనంలో చెప్పబడినట్లుగా.
You will have tribulation.
మీకు శ్రమలు కలుగుతాయి.
It will only be for 10 days.
కేవలం 10 దినములు మాత్రమే ఉంటాయి.
And then if you are faithful,
ఆ తర్వాత మీరు నమ్మకంగా ఉన్నట్లయితే
I will give you a crown of life.
నేను మీకు జీవ కిరీటం ఇస్తాను.
So this is only a test.
కాబట్టి ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే.
God has to test his people.
దేవుడు తన ప్రజలను పరీక్షించవలసి ఉన్నది.
And God uses the devil for that.
దానికోసం దేవుడు సైతాన్ని వాడుకుంటాడు.
And again a message to the overcomers.
మరలా జయించు వారి కొరకు ఇక్కడ సందేశం ఉంది.
Don't be afraid if somebody kills you.
ఎవరైనా చంపేస్తే మీరు భయపడవద్దు.
If you overcome you won't be hurt by the second death which is worse.
జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. రెండవ మరణము ఇంకా దారుణమైంది.
That is the lake of fire.
అదే అగ్నిగుండము.
Then a message to the third church and to the leader in the third church.
తర్వాత వర్తమానము మూడవ సంఘపు దూతకు మరియు సంఘముకు వ్రాయబడింది.
This is another backslidden church.
ఇది వెనక్కు జారిపోయిన మరొక సంఘము.
And the Lord says, I know where you dwell.
మరియు ప్రభు చెప్తున్నాడు నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావో నాకు తెలుసు.
First of all, like in every case, he appreciates the good things.
మొట్టమొదట వారిలో ఉన్న మంచిని ప్రభు అభినందిస్తూ ఉన్నాడు అన్ని సంఘముల వలె.
ఐ నో దట్ సాతాన్ హస్ గాట్ హిస్ థ్రోన్ దేర్.
నాకు తెలుసు అక్కడ సాతానుకు సింహాసనం ఉందని.
మీన్స్ ఇట్ వాస్ లైక్ సాతాన్స్ ఎర్త్లీ హెడ్ క్వార్టర్స్.
ఇది సైతానుకు భూమి మీద ప్రధాన కార్యాలయం వలె ఉంది.
అండ్ యు హావ్ హెల్డ్ ఫాస్ట్ టు మై నేమ్.
మరియు నీవు నా నామమును గట్టిగా చేపట్టి ఉన్నావు.
మై ఫేత్.
నా యందలి విశ్వాసము నీవు విసర్జించలేదు.
యాంటిపస్ మై ఫేత్ఫుల్ విట్నెస్ వాస్ కిల్డ్ అమంగ్ యు.
నన్ను గూర్చి నమ్మకమైన సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడ్డాడు.
ఆల్ దిస్ ఇస్ గుడ్.
ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి.
బట్ ఐ హావ్ గాట్ సమ్ థింగ్స్ అగైన్స్ట్ యు.
ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది.
దేర్ ఆర్ సమ్ పీపుల్ దట్ హోల్డింగ్ టు ద టీచింగ్ ఆఫ్ బెలామ్.
అందులో ఉన్నవారు కొంతమంది బెలామ్ బోధను అనుసరిస్తున్నారు.
నౌ వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దట్ వాస్.
అదేమిటో ఖచ్చితంగా మనకు తెలియదు.
కుడ్ బి లైక్ బెలామ్ సర్వింగ్ ఫర్ మనీ.
బెలామ్ వలే డబ్బు కోసం సేవ చేసినట్లుగా ఉండవచ్చు.
ఆర్ ఇట్ కుడ్ బి కాంప్రమైజింగ్ విత్ వరల్డ్లీ పీపుల్ లైక్ బెలామ్ టాట్ బెలాక్ టు గెట్ ద ఇజ్రాయెలైట్స్ టు కాంప్రమైజ్ విత్ ద మోబైట్ విమెన్.
లేక బెలాము బాలాకు బోధించినట్లుగా ఇస్రాయేల్ ప్రజలు మోయాబు స్త్రీలతో రాజీ పోటు గురించి ఉండవచ్చు.
అండ్ దస్ ది ఇజ్రాయెలైట్స్ వెంట్ ఇంటూ ఐడాలట్రీ లైక్ ఇట్ సేస్ హియర్.
ఆ విధంగా ఇస్రాయేల్లు విగ్రహారాధన వైపుకు వెళ్లారు ఇక్కడ చెప్పబడినట్లుగా.
అండ్ ఇమ్మోరాలిటీ
మరియు జారత్వంలోనికి కూడా వెళ్లిపోయారు.
సో ఇస్ సమ్ టైప్ ఆఫ్ కాంప్రమైజ్ దేర్ దట్ వాస్ కమింగ్ ఇన్ దట్ చర్చ్.
ఒక విధంగా రాజీ పడే మనస్తత్వం ఆ సంఘంలోనికి వచ్చింది.
అండ్ ఆల్సో అనదర్ teaching you have which God hates, teaching of the Nicolaitans.
Mariyu devudu dveshistunna Nicolaitula bodha kuda akkada undi.
That was in verse 6 also within church in Ephesus.
Adi 6th vachanamlo cheppadinatluga Ephesus sanghamlo kuda undi.
We don't know exactly what that teaching is.
Aa bodha ento kachithanga manaku teliyadu.
Unless you go by the word Nicolaitan means the ruler of the people.
ఆ పదమునకు అర్థం తెలుసుకుంటే కాని మనకు తెలియదు. నికొలాయితు అంటే అర్థం ఏమిటంటే ప్రజలను పరిపాలించేవాడు.
You are ruling others.
వేరే వాళ్ళ మీద పెత్తనం చేయటం.
He says repent.
ఆయన చెప్తున్నాడు మారు మనసు పొందండి.
Otherwise I'll come to you quickly and make war against you with the sword of my mouth.
లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత నీతో యుద్ధము చేసేదను.
Then the fourth church is the church in Thyatira.
నాలుగవ సంఘము తోయతైరా సంఘము.
Where the Lord says,
అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు.
Again he says, I know all your deeds and your patience and all that.
ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు నీ క్రియలను నీ ప్రేమను నీ సహనమును నేను ఎరుగుదును.
But he's telling the leader, you allow your wife, that is translated like that, your wife Jezebel, who calls herself a prophetess, to lead my servants astray.
తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న నీ భార్యయగు యెజెబెల్ను నా దాసులను తప్పుద్రోవ పట్టించినట్లుగా నీవు అనుమతిస్తున్నావు.
Here was a adulterous church.
ఇది వ్యభిచారంతో నిండుకొని ఉన్న సంఘము.
Where spiritually they were in adultery.
ఆత్మీయంగా చూసినట్లయితే వారు వ్యభిచారంలో ఉన్నారు.
A woman had power by controlling her husband, the elder, from behind the scenes.
సంఘ పెద్ద అయిన తన భర్తను ఆ స్త్రీ తెర వెనుక నుండి అదుపు చేస్తూ ఉంది.
I gave her time to repent, but she didn't want to repent.
ఆమె మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చితిని కాని తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు ఆమె పొందలేదు.
And so the Lord says, I'll come down and punish you.
కాబట్టి దేవుడు చెప్తున్నాడు నేను వచ్చి మిమ్మల్ని శిక్షిస్తాను.
Again a message to the overcomer.
మరలా ఇక్కడ జయించు వారి కొరకు సందేశం ఉంది.
Each church, he says, overcomers listen, this is a message for you.
ప్రతి సంఘములో కూడా జయించు వారి కొరకు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, జయించు వారిలారా వినండి మీకు ఒక సందేశం ఉంది.
Whether good church or bad church.
అది మంచి సంఘమైనా సరే చెడ్డ సంఘమైనా సరే.
And then we come to the next church.
మనము తర్వాత సంఘమునికి వస్తాం.
Which is the church in Sardis, number 5.
అది సార్దిస్ సంఘము, ఐదవ సంఘము.
Chapter 3, verse 1.
మూడో అధ్యాయం ఒకటో వచనం.
Here again there were some good things.
ఇక్కడ కూడా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి.
But you only got a name, he says.
కేవలం నీకు పేరు మాత్రమే ఉంది.
There were a few things that were not dead, according to verse 2.
రెండో వచనం ప్రకారం చావకుండా ఉన్న క్రియలు కొన్ని ఉన్నాయి.
Most things had already died.
అనేక క్రియలు ఇప్పటికే చనిపోయి ఉన్నాయి.
But there were few things which are about to die.
కొన్ని క్రియలు చావటానికి సిద్ధంగా ఉన్నాయి.
Very little good here.
ఎంతో తక్కువ మంచి ఇక్కడ ఉంది.
Most of it is all bad.
చాలా వరకు అన్ని చెడ్డ విషయాలే.
Living on their reputation, the elder.
అక్కడ సంఘ పెద్ద తన పేరు ప్రతిష్టల కోసం జీవిస్తున్నాడు.
The Lord says, I will come and punish you.
ప్రభు చెప్తున్నాడు నేను వచ్చి నిన్ను శిక్షించదను.
And he says, there are a few people in Sardis, verse 4, who have not soiled their garments.
అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దిస్ లో నీ యొద్ద ఉన్నారు. నాలుగో వచనము.
They are the overcomers. The message to them is, if you overcome, your name will be not be erased from the book of life.
వారే జయించువారు. వారికి ఇచ్చిన సందేశం ఏమిటంటే మీరు జయించినట్లయితే జీవ గ్రంథములో నుండి మీ పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టబడదు.
Which teaches us that a man's name can be erased from the book of life, otherwise that threat is meaningless.
ఇది మనకేం బోధిస్తుందంటే ఒక మనిషి యొక్క పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచివేయబడగలదు, లేనట్లయితే ఆయన చెప్పిన మాటలకు అర్థం లేదు.
Many people don't like to accept the truths of scripture.
లేఖనంలోని సత్యములను అంగీకరించుటకు అనేక మందికి ఇష్టం ఉండదు.
They think they know about the book of life even better than Jesus who spoke these words.
ఈ మాటలు చెప్పిన యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా ఎక్కువగా జీవ గ్రంథం గురించి వారికే ఎక్కువ తెలుసని వాళ్ళు అనుకుంటారు.
Your name can be erased from the book of life according to Jesus word.
యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారం నీ పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచిపెట్టబడగలదు.
Then sixth is Philadelphia, the faithful church.
ఆరో సంఘము ఫిలడెల్ఫియా సంఘము ఎంతో నమ్మకముగా ఉన్న సంఘము.
And there the Lord says, I put before you an open door, verse 8, nobody can shut it.
8వ వచనంలో ప్రభు ఈ సంఘముతో ఈ విధంగా చెప్తున్నాడు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొన్నావు, నా నామమును ఎరుగునని అనలేదు. నమ్మకంగా ఉండు,
హోల్డ్ ఫాస్ట్ వర్స్ 11 వాట్ యు హావ్,
నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. 11వ వచనము,
సో దట్ నో వన్ టేక్స్ యువర్ క్రౌన్,
ఎవడను నీ కిరీటమును అపహరింపకుండానట్లును.
Again, a message to the overcomer.
మరలా ఇక్కడ జయించు వారికి ఒక సందేశం ఉంది.
Then the last church, the church in Laodicea.
ఆ తర్వాత చివరి సంఘము లవోదికియాలో ఉన్న సంఘము.
And this is a proud church.
ఇది గర్వం కలిగి ఉన్న సంఘము.
Proud of all their wealth and achievements.
వారి సంపదను బట్టి, వారు సాధించిన వాటిని బట్టి గర్విస్తూ ఉన్నారు. ఇవన్నీ భూ సంబంధమైనవి, కానీ ఆత్మానుసారంగా చూసినట్లయితే వారు నిలువెచ్చగా ఉన్నారు.
రెడీ ఫర్ గాడ్ టు స్పిట్ దెమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్,
ప్రభు నోటి నుండి ఉమ్మి వేయించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నారు.
డస్ గాడ్ వాంట్ అస్ టు బి లూక్వార్మ్,
మనం నిలువెచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? లేదు.
హీ మస్ట్ బి ఈదర్ హాట్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్ ఆర్ అవుట్ అండ్ అవుట్ వరల్డ్లీ.
మనము దేవుని కొరకు అగ్ని మండుచున్న హృదయంతో ఉండాలి, లేక పూర్తిగా లోకంలోనైనా ఉండాలి.
బట్ నాట్ హాఫ్ అండ్ హాఫ్,
కానీ అర్ధ హృదయంతో ఉండకూడదు.
We see here in verse 18 there are certain things which we have to buy from God.
Manamu devun daggara nundi konavalsina konni vishayalanu 18va vachanamlo cheptu unnadu.
Certain things are free, like forgiveness of sins, baptism in the Holy Spirit.
Konni vishayalu uchitanga ivabaddayi, ave emtante papa kshamaapana, parishuddhaatmula baptism, alantivi.
Certain things we have to buy from the Lord.
Kani konni vishayalanu aithe manam prabhu yaddu nundi konukovali.
We have to pay a price.
Manam dani koraku vela chellinchali.
And that's what we see here.
అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
And then he says to them, it's because I love you, I reprove you and discipline you.
ప్రభు వారితో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను.
And here are those famous words.
ఇవెంతో ప్రఖ్యాతిగాంచిన మాటలు.
I stand at the door and knock. He's outside the church.
ఆయన తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాడు, ఆయన సంఘమునకు బయట ఉన్నాడు.
Outside the meetings are going on, but he's outside.
లోపలేమో మీటింగులు జరుగుతూ ఉన్నాయి, ఆయన ఏమో బయట ఉన్నాడు.
Anyone hears my voice, individuals are being invited.
ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యద్దకు వచ్చుదును.
Be an overcomer.
జయించువానిగా ఉండు.
So in all these churches the Lord's message is to the overcomer.
ఈ సంఘములన్నింటికి కూడా దేవుడు ఇచ్చిన వర్తమానం ఏమిటంటే జయించువారుగా ఉండండి.
All the five Blackstone churches he says repent.
వెనక్కు దిగజారిపోయిన ఐదు సంఘములకు కూడా మారు మనసు పొందండి అని చెప్పాడు.
And so repent and overcome is the message the Lord has for the church today.
Inadu kuda devudu sanghamuniki istuna sandesham emtante maaru manasu pondandi jeyinchandi.
Maybe listen to that.
Danni manam vindam.
We have now come to Revelation chapter 4, study of the Bible.
Mana Bible adhyayamlo prakatana grantham 4va adhyayam yedduku manam vacham.
These are the things that are going to take place in the future.
Bhavishyattulo jaragaboye sangathulu ivi.
Notice that before God shows him all that, he first showed him a vision of Jesus.
ప్రభు వీటన్నింటినీ చూపించక మునుపు యేసు క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని చూపించాడు.
We need to see a fresh vision of Jesus before we see the terrible things that will happen in the world.
ఈ లోకంలో జరగబోయే భయంకరమైన సంగతులను మనం చూసేదానికి ముందుగా యేసు క్రీస్తు ప్రభు యొక్క దర్శనమును తాజాగా మనం చూడవలసి ఉన్నది.
See that Jesus is in control. He is the ruler of the kings of the earth.
యేసు క్రీస్తు ప్రభు భూపతులకు అధిపతి అనియు సమస్తమును ఆయన అధీనంలో ఉన్నవని మనం చూడవలసి ఉన్నది.
If you don't have that revelation, then of course it's dangerous to look into the future.
అటువంటి ప్రత్యక్షత మనకు లేకుండా మన భవిష్యత్తును మనం చూడటం ఎంతో అపాయకరము.
Frightened and you'll be discouraged.
మనం భయపడతాము, నిరుత్సాహపడతాము.
So the Lord says, now come up here in chapter 4 verse 1.
అందుకే 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, పైకి ఎక్కి రమ్ము.
Come up higher.
ఇక్కడకు ఎక్కి రమ్ము.
The Lord always asks us to come up higher to look at things from his standpoint.
ప్రభు మనల్ని ఎప్పుడు కూడా పైకి ఎక్కి రమ్మంటాడు, ఎందుకంటే ఆయన దృష్టిలో మనం సంగతులను చూడటానికి.
And as soon as he heard that voice, he was in the spirit.
అతడు ఆ మాటలు విన్న వెంటనే ఆత్మవశుడయ్యాడు.
And then he was standing in heaven.
ఆయన పరలోకమందు నిలబడి
watching the Lord, and he saw a glimpse there of God on the throne and people worshipping him.
ప్రభువును చూస్తూ దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండగా ప్రజలు ఆయన్ను ఆరాధించుట చూస్తూ ఉన్నాడు యోహాను.
There are 7 glimpses of worship in the book of Revelation.
ఆరాధనకు సంబంధించి ప్రకటన గ్రంథంలో 7 దృశ్యాలను మనం చూస్తాం.
This is one of them.
ఇది అందులో ఒకటి.
We see here people falling down and saying holy, holy, holy.
ఇక్కడ ప్రజలు సాగిలపడి పరిశుద్ధుడు 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 అని అంట మనం చూస్తాం.
And every glimpse we have of heaven is one of praise.
పరలోకమునకు సంబంధించి ఏ దృశ్యమును మనం చూసినా కూడా అది స్తుతికి సంబంధించే ఉంటుంది మరియు ఆరాధనకు సంబంధించి ఉంటుంది.
Showing us what heaven is like.
పరలోకము ఏ విధంగా ఉంటుందో మనకు చూపించడానికి.
And from that position of worship and praise, God shows John the rest of the future.
ఆ విధమైన స్తుతి ఆరాధనల మధ్య దేవుడు కూర్చొని మిగిలిన వాటన్నింటిని యోహానుకు ప్రభు చూపిస్తూ ఉన్నాడు.
And the main theme of the song in heaven, verse 8, is holiness.
పరలోక పాటలోని ముఖ్య అంశం ఏమిటంటే పరిశుద్ధత.
Holy, holy, holy.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు.
What Isaiah also saw.
యెషయా కూడా ఇదే చూశాడు.
And then we see in chapter 5.
ఆ తర్వాత 5వ అధ్యాయంలో మనం చూస్తాం.
A sealed book.
ముద్రించబడిన గ్రంథము.
You see, Adam handed the earth over to Satan in Genesis chapter 3.
ఆదాము ఈ భూమిని సాతానుకు అప్పగించాడు. దాన్ని మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం.
God had given the earth to Adam.
దేవుడు ఈ భూమిని ఆదాముకి ఇచ్చాడు.
But when Adam disobeyed God,
ఆదాము దేవునికి అవిధేయ చూపించాడు.
He handed over the earth to Satan.
ఈ భూమిని సాతానుకు అప్పగించాడు.
That's why Satan could tell Jesus, all this has been handed over to me.
సాతాను యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పాడు, ఇవన్నీ నాకు అప్పగించబడ్డాయి.
Jesus came to redeem the earth back to God.
ఈ భూమిని మరలా దేవుని కోసం విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు.
And in a vision, John sees that nobody is worthy. Open the book and it seals to redeem the earth.
యోహాను దర్శనంలో చూస్తున్నాడు, ఆ గ్రంథమును విప్పి భూమిని విమోచించడానికి యోగ్యులు ఎవరూ లేరు.
And then finally, when he was weeping and he saw that,
చివరిగా ఆయన బహుగా ఏడ్చుచుండగా దీన్ని చూశాడు.
One of the elders said, don't weep.
ఒక పెద్ద చెప్తూ ఉన్నాడు, ఏడవద్దు.
The lion of the tribe of Judah,
యూదా గోత్రపు సింహము జయం పొందెను.
Jesus can open the seals.
యేసుక్రీస్తు ప్రభు ముద్రలను విప్పగలడు.
And he turns around to see who is this lion.
మరియు ఆయన తిరిగి చూశాడు, ఎవరు ఈ సింహం అని.
And he sees a lamb.
మరియు ఆయన గొర్రెపిల్లను చూశాడు.
In verse 6.
ఆరో వచనము.
Jesus is a lion and a lamb.
ప్రభు సింహము మరియు గొర్రెపిల్ల.
Servant of God must be like a lion and a lamb.
దైవ సేవకుడు సింహంగాను మరియు గొర్రెపిల్లగాను ఉండాలి.
Lion in the pulpit when he stands for God.
దేవుని కోసం ప్రసంగ వేదిక మీద నిలబడ్డప్పుడు సింహం వలె ఉండాలి.
అండ్ ద ల్యాంబ్ అవుట్ సైడ్,
బయట గొర్రెపిల్ల వలె ఉండాలి.
డీలింగ్ విత్ పీపుల్,
ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు.
పర్సిక్యూటెడ్,
హింసించబడుతూ ఉన్నప్పుడు.
జీసస్ కేమ్ అండ్ టుక్ ద బుక్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్.
యేసుక్రీస్తు ప్రభు వచ్చి తండ్రి కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొనెను.
అండ్ ఆల్ ద పీపుల్ ఫాల్ డౌన్ అండ్ వర్షిప్.
ప్రజలందరూ కూడా సాగిలపడి ఆరాధించారు.
అండ్ అగైన్ వి సీ,
ఇక్కడ మరలా మనం చూస్తూ ఉన్నాం,
లౌడ్ వాయిస్ ఆఫ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ షౌటింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్.
అనేక వేల మంది పెద్ద పెద్ద స్వరములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు.
ఎవ్రీ గ్లింప్స్ వీ హ్యావ్ ఆఫ్ హెవెన్ ఇస్ వన్ ఆఫ్ ప్రైజ్.
పరలోకమునకు సంబంధించి మనం చూసే ప్రతి దృశ్యం కూడా స్తుతులతోనే కూడి ఉంటుంది.
ఓన్లీ క్రైస్ట్ ఇస్ ద సెంటర్.
కేవలం క్రీస్తు మాత్రమే కేంద్రంగా ఉంటాడు.
వర్షిప్ ఇస్ ఫోకస్డ్ ఆన్ క్రైస్ట్.
ఆరాధన అంతా కూడా క్రీస్తు మీదే కేంద్రీకరించబడి ఉంటుంది.
And that is going to be our final home.
అదే మన అంతిమ గృహముగా ఉండబోతుంది.
So we must prepare ourselves for that place.
కాబట్టి ఆ స్థలమునకు వెళ్ళుటకు మనం సిద్ధపడి ఉండాలి.
By developing a spirit of worship even now.
ఇప్పుడే ఆరాధించు ఆత్మను అలవాటు చేసుకోవడం ద్వారా.
Chapter 5 verse 9 we read about a new song.
5వ అధ్యాయం 9వ వచనంలో మనం కొత్త పాటను గురించి చదువుతాం.
This doesn't sound like a new song.
ఇది మనకు కొత్త పాట వలె అనిపించట్లేదు.
Because they're singing what we know already. Thou was slain and thou was redeemed us by thy blood from every tribe.
ఎందుకంటే వాళ్ళు తెలిసిన పాటనే పాడుతున్నారు. ప్రతి జనములోని ప్రజల కొరకు నీవు వధించబడ్డావు, నీవు విమోచించావు.
How can this be a new song?
ఇది కొత్త పాట ఎలా అవుతుంది?
Because every time they sing it, it is as if it is being sung for the first time.
మనం పాడిన ప్రతిసారి కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా పాడినట్లుంటుంది.
We must pray that the truth of Christ's death on the cross must never become stale to us, but always fresh.
యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో చనిపోయాడు అనే విషయము మనకెప్పుడు పాతదిగా ఉండకుండా ఎప్పుడు తాజాగా ఉండేటట్లు మనం ప్రార్థన చేయాలి.
వి మస్ట్ నాట్ ఎవర్ లూజ్ ద వండర్ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ రచిత్ సిన్నర్ లైక్ మీ.
ఎంతో దౌర్భాగ్యుడైన నాలాంటి పాపి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు అనే ఆశ్చర్యాన్ని నేను ఎప్పుడు కోల్పోకూడదు.
Then it can be a new song for us every time we sing it, even now.
అప్పుడు మనం పాడే ప్రతిసారి కూడా అది కృత పాటగా ఉంటుంది ఇప్పుడు కూడా.
And in chapter 6 we read the beginning of the judgment of the seven seals and the seven trumpets.
ఆరో అధ్యాయం మొదట్లోనే మనం చూస్తాం తీర్పు గురించి, ఏడు ముద్రల గురించి, ఏడు బోర్ల గురించి.
All the way up to chapter 16.
16వ అధ్యాయం వరకు కూడా.
First we are given a glimpse of the whole period of judgment.
మొత్తం తీర్పు కాలం గురించి మనకు ఒక దృశ్యం చూపించబడింది.
Then the details are spelled out.
ఆ తర్వాత దాని గురించిన వివరణ కూడా ఉంది.
The wrath of God does not mention until we get to about chapter 16.
మనం 16వ అధ్యాయం వచ్చే వరకు కూడా దేవుని ఉగ్రత గురించి ఇక్కడ ప్రస్తావించబడలేదు.
Before that what we read of is persecution and many things that Jesus said would happen in the last days on the earth.
దానికంటె ముందుగా భూమి మీద చివరి దినాల్లో హింసలు శ్రమలు కలుగుతాయని యేసుక్రీస్తు ప్రభువారు వేటి గురించి అయితే చెప్పారో వాటి గురించి మనం చదువుతాం.
So in chapter 6 we read about when the first seal was opened, a person goes on a white horse.
అరాజ్యంలో మనం చదువుతాం మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు.
And this is a picture of someone who tries to imitate Christ.
క్రీస్తును అనుకరించడానికి ప్రయత్నించే ఒక వ్యక్తి యొక్క సాదృశ్యం ఇది.
That's a picture of the Antichrist.
అది క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉంది.
That is the first thing we see.
మనం చూసే మొట్టమొదటి విషయం అదే.
This is the church will still be on the earth.
సంఘం ఇంకా భూమి మీదే ఉంది.
But the Antichrist is going to go forth to conquer and be a ruler of the world.
క్రీస్తు విరోధి భూమిని స్వతంత్రించుకోవాలని పరిపాలించాలని జయించాలని బయలుదేరాడు.
Then we see a second seal. When the second seal is opened, a red horse goes forth, verse 4. Chapter 6, verse 4.
ఆ తర్వాత రెండో ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రం బయలుదేరిందని మనం చదువుతాం 6వ అధ్యాయం 4వ వచనంలో.
That is a picture of war.
అది యుద్ధమునకు గుర్తుగా ఉంది.
In that time there are going to be a lot of wars.
ఆ సమయంలో అనేక యుద్ధాలు కలుగుతాయి.
And then the third seal was broken. We find a black horse and someone with a pair of scales on his hand.
మూడో ముద్రను విప్పినప్పుడు ఒక నల్లని గుర్రం కనపడుతుంది, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుంటాడు.
And he is describing the price for which various things will be sold.
అతడు అనేకమైన వాటిని తన కొరకు అమ్ముతాడని మనం చూస్తాం.
And it says here the oil and the wine will not be touched.
మరి ఇక్కడ చెప్పబడింది నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దు.
There will be plenty of luxuries but poor people will find it difficult to get their daily necessities.
ఇక్కడ విలాసవంతమైనవి అనేకమైన ఉన్నాయి కానీ పేదవారు వారి యొక్క అనుదిన ఆహారమును సంపాదించుకుంటూ కష్టపడుతుంటారు. ఒక్కరోజు జీతమునకు కొన్ని గోధుమ గింజలు. ఇది కరువు సమయము.
And then the fourth seal, when it was broken, another horse came forth, looked, which an ashen horse named Death.
నాలుగో ముద్ర విప్పినప్పుడు పాండుర వర్ణము గల ఒక గుర్రం వస్తుంది, దాని పేరు మృత్యువు. 8వ వచనము.
Who goes forth and kills people all over the world.
భూమి అంతటా సంచరిస్తూ ప్రజలను చంపుతూ వెళ్తాడు.
25% of the world being killed with sickness.
లోకంలోని 25% మంది జబ్బులు రావటం ద్వారా చనిపోతారు.
We're going to see some of these things happen.
ఈ విధంగా జరిగిన కొన్ని విషయాలను మనం చూడబోతున్నాం.
Wars, famines, widespread sicknesses that will kill millions of people.
యుద్ధములు, కరువులు మరియు అంటువ్యాధితో కూడిన రోగముల ద్వారా లక్షల మంది ప్రజలు చనిపోతారు.
And then the fifth seal, when that is broken, you read about persecution.
ఆ తర్వాత ఐదో ముద్రను విప్పినప్పుడు హింసను మనం చూస్తాం.
By that time when John saw this, very few saints had been killed.
యోహాను అది చూసినప్పుడు ఎంతో కొద్ది మంది పరిశుద్ధులే చంపబడ్డారు.
In 95 AD when John wrote this, very few saints had been killed.
యోహాను దీన్ని క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రాసినప్పుడు ఎంతో కొద్ది మంది పరిశుద్ధులే చంపబడ్డారు.
So they were told, verse 11, rest for a little while because more people have to be martyred for the faith in the next 20 centuries.
వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పబడిన 11వ వచనము.
They are asking, when are you going to establish your kingdom and avenge our blood on all these people?
వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నీవెప్పుడు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తావు, మా రక్తం నిమిత్తం ఎందాక వారికి తీర్పు తీర్చుకుండా ఉంటావు.
And the Lord tells them, you got to wait, many more people have to be martyred.
ఇంకా అనేక మంది అత్సాక్షులు అవ్వాల్సి ఉంది కాబట్టి కొంత సమయం వేచి ఉండాలని ప్రభు చెప్పారు.
And I've heard that in the 20th century alone, More people have been martyred for Christ than in all the previous centuries.
నేను విన్నాను మిగిలిన శతాబ్దాలన్నింటికంటే కూడా ఎక్కువగా ఒక 20వ శతాబ్దంలోనే ప్రజలు క్రీస్తు కొరకు ఎక్కువగా అసాక్షులయ్యారు.
We are approaching the coming of Christ.
మనము క్రీస్తు రాకడకు సమీపంలో ఉన్నాం.
And the sixth seal, you read the word wrath coming up here for the first time in verse 16.
ఆరవ ముద్రను విప్పినప్పుడు ఉగ్రత అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం 16వ వచనంలో.
When the sun becomes black and the moon becomes like blood, verse 12.
సూర్యుడు నలుపాయను చంద్రుడు రక్తవర్ణమాయను 12వ వచనం.
And then people fall on their face and ask the rocks and all to hide them from the wrath of the lamb.
అప్పుడు ప్రజలు బండ సందుల్లో దాక్కొని ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు.
Great day of the wrath has come, verse 17.
గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చును 17వ వచనం.
That is a picture of what is going to come in chapter 16.
16వ అధ్యాయంలో రాబోతున్న దానికి ఇది దృశ్యము.
So we can say that chapter 6 is like a preview of all that is going to come in the whole book of Revelation.
ప్రకటన గ్రంథంలో రానున్న వాటన్నింటికి 6వ అధ్యాయం అనేది ఒక ముందుగా చూసే దృశ్యం వంటిది.
Then chapter 7 onwards we get the details.
7వ అధ్యాయం నుండి మనకు వివరాలు ఇవ్వబడ్డాయి.
Chapter 7 verse 1 to 8.
7వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు.
We read about certain people who are sealed from the nation of Israel.
ఇశ్రాయేల్ దేశం నుండి కొంతమంది ముద్రించబడిన వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
In those days Israel was a captive nation under the Romans.
ఆ రోజుల్లో ఇశ్రాయేల్ దేశం రోమన్ల చేత చెరపట్టబడింది.
Right up until 1948 Israel was captive in different nations.
1948 వరకు కూడా ఇశ్రాయేల్ దేశము వేర్వేరు దేశాల చేత పరిపాలించబడింది.
That was the time when they came back to their own nation.
ఆ సమయంలోనే వారు తమ సొంత దేశానికి తిరిగి వచ్చారు.
And it appears that there will be certain people from Israel who will be saved.
ఇశ్రాయేల్ దేశం నుండి కొంతమంది రక్షించబడతారు అని మనకి తెలియజేస్తుంది.
This is probably referring to that group.
బహుశా ఇది ఆ గుంపు గురించి సూచించబడి ఉండవచ్చు.
Of course, saved by the blood of Jesus Christ.
వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా రక్షించబడ్డారు.
No salvation any other way.
మరి ఏ మార్గంలోనూ రక్షణ లేదు.
And then in verse 9 you read about a great multitude. This is the church, verses 9 to 17.
ఆ తర్వాత 9 నుండి 17 వచనముల్లో ఒక పెద్ద గుంపును మనం చూస్తాము. అది సంఘం గురించి.
Who are also saved.
వాళ్ళు కూడా రక్షించబడిన వారే.
And their clothes were cleansed in the blood of the lamb. They are clothed in white robes. We read in verse 9.
వారు గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వారు మరియు తెల్లని వస్త్రములు ధరించిన వారు 9వ వచనము.
And these are the ones, verse 14, who came out of great tribulation.
వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు 14వ వచనము.
And they serve God day and night.
మరియు రాత్రింబగళ్ళు ఆయనను సేవించిన వారు.
How many people are in this church?
ఈ సంఘంలో ఎంత మంది ఉన్నారు?
Verse 9.
9వ వచనము.
A great multitude which could not be counted.
ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము.
Every nation, tribe, people, tongue standing before the throne.
ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు.
So we see that the church is going to comprise of a huge multitude of people.
సంఘము అంటే ఎంతో గొప్ప జన సమూహముతో ఇమిడి ఉంటుందని మనం చూస్తాం.
From every tribe, people, tongue and nation.
ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి.
But they will all be cleansed by the blood of Christ.
వారందరూ కూడా క్రీస్తు రక్తం ద్వారా కడుగబడిన వారే.
Now this includes all the children who died before they came to an age of accountability.
పెద్ద వయసు రాకముందే చనిపోయిన పిల్లలందరూ కూడా ఇందులో ఉంటారు.
And all the millions of babies that have been aborted from mothers' wombs.
గర్భము నుండి గర్భస్రావం చేయబడిన కోట్ల మంది పిల్లలు కూడా ఉంటారు ఇందులో.
They will all be here.
వారందరూ ఇక్కడ ఉంటారు.
There will be millions.
కోట్ల మంది.
Every baby who dies before reaching the age of accountability goes to heaven on the basis of Christ's death.
సరైన వయసు రాకముందే చిన్న పిల్లగా ఉన్నప్పుడే చనిపోయిన వారందరూ కూడా క్రీస్తు యొక్క మరణాన్ని బట్టి రక్తాన్ని బట్టి వారు పరలోకమునకు వెళ్తారు.
Every part of the world from every religion. This is going to be a huge crowd.
ప్రపంచంలోని ప్రతి మూల నుండి ప్రతి మతం నుండి కూడా వస్తారు. అది ఎంతో గొప్ప జన సమూహంగా ఉంటుంది.
And then we come to chapter 8.
ఆ తర్వాత మనం 8వ అధ్యాయానికి వస్తాం.
And here we read of the seventh seal being broken.
ఇక్కడ 7వ ముద్ర విప్పినట్లుగా మనం చూస్తాం.
And there was silence for half an hour.
మరియు ఇక్కడ అర్ధ గంట సేపు నిశ్శబ్దంగా ఉండెను.
Before the seven trumpets were sounded.
ఏడు బోర్లు ఓదక ముందు.
Silence is an indication of God's reluctance to judge people.
ఇక్కడ నిశ్శబ్దము దేవుడు ప్రజలను తీర్పు తీర్చుటకు అయిష్టంగా ఉన్నాడు అనే దాన్ని సూచిస్తుంది.
God is not eager to judge.
దేవుడు తీర్పు తీర్చుటకు త్వరపడడు.
He waits patiently before he judges anyone.
దేవుడు ఎవరినైనా తీర్పు తీర్చక మునుపు ఎంతో ఓపికతో వేచి ఉంటాడు.
When Jesus stood and preached in the synagogue in Nazareth,
నజరేతులోని సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి బోధిస్తున్నప్పుడు,
He said these words in Luke chapter 4.
లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు చెప్పారు.
He said, I have come to proclaim the favorable year of the Lord.
ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించడానికి నేను వచ్చాను.
And he stopped there.
మరియు ఆయన అక్కడ ఆగారు.
But if you go to Isaiah 61, that sentence continues.
కానీ మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే ఆ వాక్యం ఇంకా కొనసాగుతూ ఉంటుంది.
That to proclaim the favorable year of the Lord and the day of vengeance of our God.
యెహోవా హితవత్సరమును మన దేవుని యొక్క ప్రతిదండను ప్రకటించుటకును.
So the year, the time of God's favor is 365 days, one whole year.
దేవుని యొక్క కనికరము సంవత్సరంలో 365 రోజులు ఉంటుంది.
Vengeance and God's judgment is only one day.
కానీ దేవుని యొక్క ప్రతిదండన తీర్పు అనేది ఒక రోజు మాత్రమే ఉంటుంది.
That's what you read in Isaiah 61.
యెషయా గ్రంథం 61లో దాన్నే మనం చదువుతాం.
So you see the proportion.
వాటి యొక్క నిష్పత్తిని మనం చూసినట్లయితే,
God is 365 times more eager to bless and forgive than he is to judge.
దేవుడు తీర్పు తీర్చేదానికంటే కూడా 365 రెట్లు ఎక్కువగా కనికరం చూపిస్తాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు.
Year of the Lord's favor.
ప్రభు యొక్క హితవత్సరము.
Or 365 days of the Lord's favor.
లేక 365 రోజుల ప్రభు యొక్క కనికరము.
And one day of vengeance.
ఒక్క రోజు ప్రతిదండన.
And Jesus didn't mention that one day.
యేసుక్రీస్తు ప్రభు ఆ ఒక్క రోజు గురించి కూడా ప్రస్తావించలేదు.
Because that had not yet come.
ఎందుకంటే అది ఇంకా రాలేదు గనుక.
But what we see in chapter 8.
కానీ మనం 8వ అధ్యాయంలో చూస్తున్నది ఏమిటంటే,
the beginning of that day of vengeance.
ఆ ప్రతిదండన దినం యొక్క ఆరంభము.
And in Revelation 8,
ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో
another angel,
మరొక దేవదూతను మనం చూస్తాం,
with holding a golden censer with much incense in it.
సువర్ణ దూపార్తిని చేతపట్టుకుని ఉండటం మనం చూస్తాం.
We add it to the prayers of the saints.
పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై అది ఇవ్వబడింది.
That is the name and the merit of Jesus is symbolized by that incense.
ఆ సువర్ణ దోపార్తి దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యం గురించి.
ఇన్సెన్స్ ద నేమ్ అండ్ ద మెరిట్ ఆఫ్ జీసస్ గోస్ అప్ విత్ ద ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్ బిఫోర్ గాడ్.
యేసుక్రీస్తు ప్రభు చేసి ముగించిన కార్యమునకు సాదృశ్యంగా ఉన్న ఈ దూప ద్రవ్యములు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధికి చేరాయి.
అండ్ వెన్ దిస్ ప్రేయర్ అసెండ్స్ అప్ టు హెవెన్,
ఎప్పుడైతే ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందో,
సీ ఇమీడియట్లీ యాక్షన్ టేక్స్ ప్లేస్,
వెంటనే కార్యం జరగటం ప్రారంభించబడింది.
ఇట్ సేస్ ఇమీడియట్లీ ది ఏంజెల్ ఫిల్డ్ ద సెన్సర్ విత్ ఫైర్ ఫ్రమ్ ది ఆల్టర్ అండ్ త్రూ ఇట్ టు ది ఎర్త్.
ఇక్కడ మనం చూస్తున్నాం, వెంటనే ఆ దూత దూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా. 5వ వచనము,
థండర్ అండ్ సౌండ్స్ అండ్ ఫ్లాషెస్ ఆఫ్ లైట్నింగ్,
ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను.
వన్ ఆఫ్ ది థింగ్స్ వి సీ హియర్ ఇస్,
మనం చూస్తున్న ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ
ట్రెమెండస్ వాల్యూ ఆఫ్ ప్రేయర్స్,
ప్రార్థన యొక్క అత్యంత విలువ.
ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ గో అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్,
పరిశుద్ధుల యొక్క ప్రార్థనలన్నీ కూడా యేసు నామంలో పరలోకమునకు వెళ్తాయి.
వి మే థింక్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్,
మనం అనుకుంటాం ఏమీ జరగట్లేదని.
వి మే నాట్ ఇమీడియట్లీ సీ ద రిజల్ట్స్,
వెంటనే దాని ఫలితాలను మనం చూడలేకపోవచ్చు.
బట్ వి సీ హియర్ యాజ్ సూన్ యాజ్ ద ప్రేయర్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ వెంట్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు గాడ్,
ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధుల ప్రార్థనలు యేసు నామమున దేవుని సన్నిధికి చేరిన వెంటనే,
ఇమీడియట్లీ యాక్షన్ వాస్ టేకెన్,
వెంటనే దాని మీద స్పందించడం జరిగింది.
అండ్ ద సెవెన్ ఏంజెల్స్ హాడ్ ప్రిపేర్డ్ దెంసెల్వ్స్ టు సౌండ్ ద సెవెన్ ట్రంపెట్స్ వి రీడ్,
మరియు 7గురు దూతలు 7 బోరలను సిద్ధం చేసినట్లుగా మనం చూస్తాం.
వి కెన్ సే దిస్ ఇస్ ద లాస్ట్ ట్రంపెట్ దట్ ఇస్ స్పోకెన్ ఆఫ్ ఇన్ 1 Thessalonians 4,
మొదటి తెస్సలోనికలో కడబోర మ్రోగిన వెంటనే అనే విషయాన్ని మనం చూస్తాం. అవి వీటి గురించే.
ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ ఫుల్ ఆఫ్ సింబల్స్,
ప్రకటన గ్రంథం అంతా కూడా సాదృశ్యములతో నిండి ఉంటుంది.
ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్ ది సింబల్,
కొన్నిసార్లు ఆ గుర్తులను లేక సాదృశ్యములను అర్థం చేసుకోవటం ఎంత కష్టం.
దిస్ సెవెన్ ట్రంపెట్స్ వీ కుడ్ సే ఇస్ అ సెవెన్ ఫోల్డ్ లాస్ట్ ట్రంపెట్.
ఈ ఏడు బోర్లను కూడా మనం చెప్పవచ్చు కడబోర యొక్క ఏడంతలని.
యు నో ఇన్ 1 థెసలోనియన్స్ 4 ఇట్ సేస్ దట్ క్రైస్ట్ విల్ కమ్ విత్ ద ట్రంపెట్ ఆఫ్ గాడ్.
మొదటి తెసలోనిక 4వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది దేవుని యొక్క బోరతో యేసుక్రీస్తు ప్రభు వస్తాడని.
అండ్ ఇన్ 1 కొరింథియన్స్ 15 ఆల్సో ఇట్ సేస్ దట్ అండ్ వర్స్ 51 అండ్ 52.
మొదటి కొరింథి 15వ అధ్యాయం 51-52 వచనాల్లో కూడా ఈ విధంగా చెప్పబడింది.
అట్ ద లాస్ట్ ట్రంపెట్ ద ట్రంపెట్ విల్ సౌండ్ అండ్ ద డెడ్ విల్ బి రైజ్డ్.
కడబోర మ్రోగ్గానే మనమందరము మార్పు పొందుదము మృతులు అక్షయులుగా లేపబడదురు.
దేర్ ఇస్ ఎ లాస్ట్ ట్రంపెట్.
కడబోర ఒకటి ఉంది.
అండ్ దట్ ఇస్ వాట్ వి సీ హియర్.
అదే మనం ఇక్కడ చూస్తున్నాం.
దట్ ఇస్ ద టైం వెన్ ద డెడ్ ఆర్ గోయింగ్ టు బి రైజ్డ్.
ఆ సమయంలో మృతులు తిరిగి లేస్తారు.
ద లాస్ట్ ట్రంపెట్
కడబోర మ్రోగినప్పుడు.
దట్ ఇస్ అనదర్ ఇండికేషన్ దట్ ద చర్చ్ ఇస్ గోయింగ్ టు గో త్రూ ద ట్రిబులేషన్.
సంఘము శ్రమల గుండా వెళ్తుందని చెప్పటకు ఇది మరొక సూచన.
Only after that that you come to the last trumpet.
దాని తర్వాత మాత్రమే కడబోర వస్తుంది.
And when the angel sounds the trumpets.
ఎప్పుడైతే దూత బోర ఊదుతాడో.
First sounded and there was hail and fire verse 7 of chapter 8.
మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుడతాయి 8వ అధ్యాయం 7వ వచనం.
Earth was burnt up.
భూమిపైన పడి భూమి కాలిపోతుంది.
Speaks of a time of tremendous increase in the temperature in the earth.
ఇది భూమి మీద పెరిగే అత్యంత ఉష్ణోగ్రతల గురించి చెప్తుంది.
హాట్ సమ్మర్స్
ఎంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వేసవి కాలములు.
అండ్ ట్రీస్ బర్న్డ్ అప్ గ్రాస్ బర్న్డ్ అప్
చెట్లు కాలిపోతాయి గడ్డి కాలిపోతుంది.
వార్మర్ క్లైమేట్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్
అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎంతో ఎక్కువగా ఉంటుంది.
అండ్ దెన్ అ సెకండ్ ఏంజెల్ సౌండెడ్
ఆ తర్వాత రెండవ దూత బోర ఊదినప్పుడు.
And a great mountain burning with fire was thrown into the sea and the third of the sea became like blood.
Agni cheta manduchunna pedda konda vantidi okati samudramulo padaveyabadenu anduvalna samudramulo moodo bhagamu raktamayenu.
Now we don't understand all that this means.
Ivanni entivo manaku ardham kaadu.
Some type of judgment that's going to take place on the earth.
Ee bhoomi meeda edo oka rakamaina teerpu jaragabothundi.
To the environment of this earth.
Mariyu ee bhoomi yokka vatavaranam meeda.
And to the sea and the creatures in the sea where number of them die.
Samudramulo pranamugala jantuvullo anekamainavi chanipoyinayi.
Number of the ships destroyed at sea verse 9.
Aneka odalu kuda nashinamayayi 9th vachanamu.
And then in verse 10 we see a third angel sounding and something falling down to the earth from the sky is a great star like a meteor or something coming and falling into the water.
Aa tarvata 10th vachanamulo manam chustunnam. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు.
The water is becoming bitter and perhaps poisonous and many people dying because of that.
ఆ నీళ్లు చేదైపోయాయి బహుశా విషపూరితం కూడా అయ్యాయి వాటి వలన అనేక మంది మనుషులు చనిపోయారు.
And then a fourth angel sounds.
ఆ తర్వాత నాలుగవ దూత బోర ఊదినప్పుడు.
And a third of the sun and the third of the moon and third of the stars were all smitten, verse 12.
Surya Chandra Nakshatramullo Modo Bhagamu Chekati Kamminadi, 12th Vachanamu.
And then John sees an eagle flying in the heavens in verse 13 saying, Woe unto the people on the earth because of the remaining blasts of the trumpet that are going to be sounded.
Aa tarvata Yohan cheptunadu 13th Vachanamulo Akasha Madhyamana oka Pakshiraju Egiruchu Booralu Odabavuchunna Muguru Dootala Boorala Shabdamulanu Batti భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.
ఈవెన్ దో గాడ్స్ పీపుల్ విల్ బి హియర్
ఇక్కడ దేవుని ప్రజలు ఉన్నప్పటికీ
వన్ థింగ్ వి నో
ఒక విషయం మనకు తెలుసు
దట్ నాట్ ఎ హెయిర్ ఆఫ్ అవర్ హెడ్ కెన్ బి టచ్డ్ వితౌట్ గాడ్స్ పర్మిషన్
దేవుని అనుమతి లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదు.
సీ దేర్ ఆర్ మెనీ కెలామిటీస్ దట్ హావ్ టేకెన్ ప్లేస్ ఆన్ ది ఎర్త్ ఈవెన్ ఇన్ ది ప్రీవియస్ సెంచరీస్ అండ్ గాడ్స్ పీపుల్ హావ్ ఫేస్డ్ మెనీ ఆఫ్ దెం.
ఇంతకు ముందు శతాబ్దాల్లో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా వాటన్నింటికుండా దేవుని యొక్క ప్రజలు వెళ్లారు.
సో దాట్ మే హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ టూ
కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ విధంగా జరగవచ్చు.
బట్ హియర్ ఇట్ స్పీక్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఇస్ యూజ్ ఇన్ వర్స్ 13
కానీ ఇక్కడ 13వ వచనంలో ఒక మాట ద్వారా ఆయన చెప్తూ ఉన్నాడు.
వో టు ది ఎర్త్ డ్వెల్లర్స్
భూనివాసులకు శ్రమ
మీన్స్ దోస్ హూస్ మైండ్ ఇస్ సెట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ ఎర్త్
ఎవరి మనస్సు అయితే ఈ భూ సంబంధమైన విషయాల మీదనే ఉంటుందో
They are earth dwellers.
వారు భూనివాసులు.
A true child of God ఈవెన్ దో హీ లివ్స్ ఆన్ ఎర్త్ హీ ఇస్ ఎ డ్వెల్లర్ ఇన్ హెవెన్
ఒక నిజమైన దేవుని బిడ్డ ఈ భూమి మీద నివసిస్తున్నప్పటికీ అతడు పరలోక నివాసి.
సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ యాజ్ వి అప్రోచ్ ది ఎండ్ ఆఫ్ టైమ్
మనం అంత్య దినములకు సమీపించే కొలది మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే
ఇస్ టు స్టాప్ బీయింగ్ ఎన్ ఎర్త్ డ్వెల్లర్
మనము భూనివాసులుగా ఉండుట మానుకోవాలి.
If you were to ask me what is the most important requirement for the last days
అంత్య దినముల్లో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని మీరు నన్ను అడిగినట్లయితే
say don't be an earth dweller I would say
నేను చెప్తాను భూనివాసులుగా ఉండవద్దు.
Woe to the earth dwellers
భూనివాసులకు శ్రమ.
Blessed are those whose mind is set on the things above
పైనున్న వాటి యందే వారి మనసు నిలిపేవారు ధన్యులు.
Colossians chapter 3 verse 2 it says set your mind on the things above where Christ sits at the right hand of the Father.
కొలసి 3:2 లో ఈ విధంగా చెప్పబడింది పైనున్న వాటి మీదే మీ మనసును పెట్టుకొనుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు.
That is the most important requirement for the last day.
ఇది అంత్య దినముల్లో ఉండవలసిన ప్రాముఖ్యమైన వైఖరి.
Set our mind on earthly things, we are going to have tremendous problems in the last day.
మన మనసులను ఈ భూ సంబంధమైన వాటి మీదే పెట్టుకున్నట్లయితే మనకెంతో భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి.
We need to deliberately set our mind on the things that are above.
మనం ఉద్దేశపూర్వకంగానే మన మనసులను పైనున్న వాటి మీదే పెట్టుకోవాలి.
Christ sits at the right hand of the Father.
అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయనే మన శిరస్సు అయి ఉన్నాడు.
రూలర్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్
ఆయన భూపతులకు అధిపతిగా ఉన్నాడు.
ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్
భూమి మీదను పరలోకంలోను సర్వాధికారములు ఆయన చేతిలోనే ఉన్నవి.
హీ ఇస్ ద వన్ హూ ఇస్ బ్రేకింగ్ ద సీల్
మరియు ముద్రలను విప్పువాడు ఆయనే.
దీస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ యాక్సిడెంట్లీ
ఈ విషయాలు అకస్మాత్తుగా జరగట్లేదు.
ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచర్ గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్
ప్రకృతిలో జరిగేవన్నీ కూడా దేవుని ఆధీనంలోనే ఉంటాయి.
స్పిరిచువల్లీ ఇఫ్ వి డ్వెల్ దేర్
ఆత్మానుసారంగా మనం అక్కడ నివసిస్తూ ఉన్నట్లయితే భూమి మీద ఇవన్నీ జరుగుతున్నా కూడా మనం విశ్రాంతిలో ఉండవచ్చు.
We will not get into a panic.
అప్పుడు మనం ఆందోళన చెందము.
So these things are written for our comfort.
ఇవన్నీ మన ఆదరణ కొరకు రాయబడ్డాయి.
May we take heed to them.
వీటిని బట్టి మనం జాగ్రత్తగా ఉందాం.
ఆమెన్.
ఆమెన్.